జై మహాకాల్. ఇది December 3, 2004 ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో గలభా ప్లస్ సంస్కారాలు. జై జై మహాకాల్.
ఒక విశేషమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎంత చెప్పినా మన పాత అలవాట్లు మానటం లేదు. పూర్వకాలంలో మా తాతగారు సెంట్రల్ ఎక్సైజ్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి రేడియో తీసుకొచ్చారు ఆయన పల్లెటూరికి. ఉంటుండేది అది. ఇంత ఉన్నా దాన్ని ఆపరేట్ చేయటానికి ఒక జనరేటర్ కూడా తీసుకున్నారు ఆయన, ఆ రేడియోని ఆపరేట్ చేయటానికి. ఇప్పుడు రేడియో ఆపరేట్ చేయటానికి జనరేటర్ కావాలా, ఎంత సైజ్ కావాలి? బిజినెస్ ఇజన్. కానీ మా తాతగారు అప్పుడు పెట్టినటువంటి రేడియో కంటే ఇప్పుడు ఉన్నటువంటి రేడియో చాలా బాగా పనిచేస్తుంది, ఎక్కువ స్టేషన్స్ వస్తాయి. ఆ తేడా అర్థమవుతుంది కదా. అంతేకాదు యజ్ఞ విధానంలో కూడా చాలా 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 మార్పులు వస్తున్నాయి, రావాలి, అది మీకు అర్థం అవ్వాలి. కానీ అది అర్థం అవ్వాలి అంటే యజ్ఞము అంటే ఏంటో మీకు తెలియదు. యజ్ఞము అంటే రెండు లక్షణాలు మీరు గుర్తుంచుకోండి. యజ్ఞము అంటే మార్గము అని అర్థము, అధ్వరము అని కూడా అర్థం యజ్ఞాన్ని, మార్గము అని అహింస అని కూడా అర్థం ఉంది. ఏ మార్గంలో మనం వెళ్తున్నాం అన్నది నేను నిర్ణయించుకోవాలి. ఎంజాయ్ చేస్తాను టూర్ ప్రోగ్రామ్ వేస్తాం. ఒక 4 రోజుల్లో మొత్తం మేము యాత్రలన్నీ ముగించుకొని వచ్చేస్తాం అన్నప్పుడు వాడు మొట్టమొదటి ఏం చేస్తాడు, మీకు టూర్ ప్రోగ్రామ్ లో మార్గం ఇస్తాడు. మొదట ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్తాను, అక్కడ నుంచి అక్కడికి వెళ్తాను, ఇక్కడ 8 రోజులు ఉంటామని అది చేస్తాము. మార్గము నిర్ణయించుకోకుండా మీరు ఎక్కడికి వెళ్ళలేదు. ఆఖరికి మీరు సినిమాకి వెళ్ళాలన్నా కూడా మీరు మార్గం నిర్ణయించుకోవాలి, ఏ మార్గంలో వెళ్తాము. ఈ యజ్ఞము ఆ మార్గం నిర్దేశనానికి పనిచేస్తుంది అన్నది మనం మర్చిపోయాం. స్వాహ 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 ఎన్ని స్వాహాలు వేసినా టూర్ ప్రోగ్రామ్ లేదనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు? అంతేత టూర్ ప్రోగ్రామ్ కి 4 లక్షణాలు మనం పెట్టుకుందాం. మనం ఇప్పుడు చేసేటటువంటి యజ్ఞానికి మొట్టమొదటి ఏంటి అంటే శ్రీ గాయత్రి. ఈ గాయత్రి అంటే ఏంటి అంటే సద్బుద్ధి కావాలి. మొట్టమొదటి సద్బుద్ధి లేకపోతే భగవంతుడే వచ్చి వరదానాన్ని ఇచ్చినా నువ్వు ఆ వరదానాన్ని ఉపయోగించుకోలేవు. ఇద్దరు స్నేహితులు విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తూ ఉంటే ఒకడు ఉత్తరం వైపు కూర్చుని ఇంకోటి దక్షిణం వైపు కూర్చుని ఆ ఊరికి విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు. కథ తెలుసు కదా మీకు. విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతే ఒక స్నేహితుడి దగ్గరికి వాడేమంటాడు, నా దగ్గరికే మీరు ప్రత్యక్షం అయ్యారా, ముందు నా స్నేహితుడు అక్కడ కూర్చున్నాడు, ఆయనకు ముందు ప్రత్యక్షం అయ్యి వరాలు ఇవ్వండి అంటాడు. విష్ణు భలే ఆనందిస్తాడు, ఎంత మంచి స్నేహితుడు, ముందు తను వరం అడగకుండా వాడు అడిగే కలుగుతారు అన్నమాట. కానీ అసలు మనసులో ఉన్నది ఏంటి, వాడు ఏది అడిగితే దానికంటే ఎక్కువ తీసుకుందాం. కానీ పాప విష్ణుమూర్తికి అంత సర్వజ్ఞుడైన ఈ విషయం తెలియలేదు. అంటే అన్నాడు విష్ణుమూర్తి అతనితో, సరే బాబు నేను అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాను, మరి అడిగితే మీకేం లాభం అన్నాడు. ఎప్పుడు అతనే ఆలోచిస్తాడండి, నేనే ఆలోచించను, అంతేత అతను ఏం అడిగితే దానికి రెక్ట్ పేమెంట్ కాదు నాకు చదువుకుంటాను అన్నాడు. సరే వాడు వెళ్ళాడు. వెళ్ళగానే రెండు ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాడు అడిగాడు, ఏమండి మీరు ఆయన దగ్గరికి వెళ్ళారా అని. ఆదర్శం అయినటువంటి స్నేహితుడు మీరు, అతను ఇదే అడిగాడు. అమ్మా దొంగ నువ్వు దొరికావు, నాకు తెలిసి ఇలాంటి వ్యవహారం ఏదో నువ్వు చేస్తావని వీడు నాన్ని కలుసుకుని ఇంటికి వాడు ఏం అడిగాడండి అన్నాడు. ఏం అడగలేదు, నువ్వు ఏది అడిగితే దానికి రెక్కిని తిమ్మన్నాడు అన్నాడు. మరి చాలా తీవ్రంగా ఆలోచించాడు ఏం చేయాలని అని. సరే నేను ఒక పని చేయండి, నాకు పన్ను తీసేయండి అన్నాడు. అంటే ఇప్పుడు ఆ ఎదుటి వాడికి ఏమైంది, ఏది అడగాలో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాము, సద్బుద్ధి లేదు. అందుకు గాయత్రి హోమము చాలా అవసరం. కానీ గాయత్రి హోమం చేసుకుంటూ సద్బుద్ధి మాత్రము ఉంటే వెళ్ళాము, నేను చాలా మంచివాడినని, కానీ ప్రపంచం అంతా ఏడుస్తుంది, మనందరి బాధ అదే కదా, నేను చాలా మంచివాడిని, నాలో ఏం తప్పులు లేవు, కానీ ప్రపంచం అధోగతికి వెళ్తుంది. దానికి లలిత యజ్ఞం పెట్టాం మనం. ఇంచేత స్థితగిని కొండ సంభూత దేవతార్య సంధ్యత. మనము సద్బుద్ధి ఉంటే ఏం చేయాలి అంటే దేవతల పని చేయాలి. దేవతల పని కాకుండా మీరు ఏ పని చేసినా కూడా అది తప్పే. దేవతాను యుద్ధం అనేటటువంటిది ఎప్పుడో జరిగింది అని అనుకోవద్దు. మీరు ప్రతి క్షణము మీ శరీరంలో జరుగుతూ ఉంటుంది. మీ శరీరం కోసము, మీ కుటుంబం కోసము, నా కోసమే నేను చేసుకుంటాను అంటే మీరు రాక్షసులు. ఇతరుల కోసం నేను చేస్తాము, మీరు దేవతలు. కానీ మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, మీకు ఎప్పుడైనా ఏదైనా వస్తుంది అంటే అది కేవలము మీరు ఇతరులకు చేస్తేనే వస్తుంది, మీ కోసం చేసుకుంటే రాదు. స్పీకర్ ఉన్నాడు, వాడేమనుకుంటాడు అంటే నేను నా కుటుంబం పోషించడానికి నాకు డబ్బులు రావడానికి వీధులు తుడుస్తున్నాను, కరెక్టే. కానీ తుడిచేది ఎవరి కోసం? నువ్వు ఇతరుల కోసం డబ్బు వస్తుంది. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, నా కుటుంబానికి దానికి నేను కోట్లు సంపాదించుకోవడానికి చేసుకుంటాను అంటున్నాడు వాడు. కానీ బిజినెస్ గా వాడు ఇతరులకు కావలసిన నిత్య సంపాదించుకోగలడు, కానీ ఇతరులకి అవసరం నేను ఇస్తే ఒక్కరికొండ వాళ్ళకి రాదు. అంటే ఇండైరెక్ట్ గా నువ్వు ఎప్పుడు ఏ పని చేసినా ఇతరుల కోసం చేస్తేనే నీకు డబ్బు కానీ వనరులు కానీ వస్తాయి. స్కూల్లో చెప్తున్నావు టీచింగ్ నీకు నచ్చింది చెప్తానంటే కుదరదుగా, అక్కడ ఏం చెప్తావు నువ్వు? ఇతరులకు కావాల్సింది చెప్తావు, వస్తుంది నీకు. పట్టించు, ఇతరులకు ఏదో చేస్తానంటే వాడికి ఓట్లు వేస్తాయి, కానీ నేను ఇల్లు కట్టించుకుంటాను, నాకు ఓటు వేయండి, నీకు తెలిసినా వాడు ఇల్లు కట్టించుకుంటాడు అని వాళ్ళు అన్న మాటకి విలువ ఇస్తారు, మీరు చేసే మాటకి విలువ ఇవ్వం మనం కదా. చెప్పే మాట ఏంటి? నీకు చేస్తాను, ఇతరులకు చేస్తాను. అంటే నీకు ఏదైనా రావాలి అంటే దేవతార్య సంధ్యత. దేవతలు అంటే అర్థం ఏంటంటే ఎక్కడో వైకుంఠంలోనూ కైలాసంలో కూర్చున్న వాళ్ళు కాదు, దేవతలు అంటే వన్ హు గివ్ ఇచ్చేవాళ్ళని దేవత అన్నాం. ఆ దేవకార్య సమజ్యత, దేవతల యొక్క కార్యానికి నేను కటిబద్ధులవుతాను అనేటటువంటి వాళ్ళు కావాలి మనకి సద్బుద్ధి ఉన్నాక. నిజంగా గాయత్రి యజ్ఞం దగ్గర ఆగిపోకూడదు, మనం ఎక్కడికి రావాలి? లలిత యజ్ఞానికి రావాలి. కానీ దేవతలు కార్యము చెందినా కూడా ఈ సృష్టి యొక్క కార్యక్రమానికి ఒక మార్గదర్శనం లభించదు. దేవతల యొక్క కార్యం చేస్తే ఏమవుతుంది అంటే మీరు సుఖంగా ఉంటారు, కష్టాలు పాలు కాదు. మరి ఈ మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏమిటి? దేవతలందరి పనులు చేస్తూ మనం ఏం చేయాలి అంటే మనం గురువులు ఏం చేశారో అది తెలుసుకోవాలి. గురువులు ఈ గురువు ఏం చేశాడు, ఆ గురువు ఏం చేశాడు కాదు, గురువులందరూ కలిసి ఏం చేశారు. సైన్స్ చదువుతున్న వాళ్ళకి నేను చెప్పింది ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. అందరూ సైంటిస్టులు కలిపి ఏం చెప్పారో నేర్చుకుంటాం మనం. ఒక సైంటిస్ట్ చెప్పింది నేర్చుకోం మనం సైన్స్ లో నేర్చుకుంటాం. ఎప్పటి నుంచి నేర్చుకుంటాం? పురాతన కాలం నుంచి ఈ రోజు వరకు ఏ సైంటిస్ట్ ఏం చెప్పినా అవన్నీ కూడా మనం ఏం చేసుకుంటాం? కలుపుకుంటాం. అందుకనే గురు సత్త అంట మనం, గురు అను గ్రూప్ ఆఫ్ గురుస్. ఈ గ్రూప్ ఆఫ్ గురుస్ అందరూ కూడా ఏ విధంగా చెప్తారు, ఎలా చెప్తారు అనే దానికి భాగవతం మనకి మార్గదర్శనం చేస్తుంది. ఇప్పటికే కాదు, రాబోయే ఇంకో 500 కోట్ల సంవత్సరాల వరకు కూడా భాగవతం మనకి మార్గదర్శనం చేస్తుంది. E=mc² ఒక ఫార్ములా ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ మీరు ఎప్పుడు ఉపయోగించుకోదలుచుకున్న అదే ఫార్ములా, ఇంకో ఫార్ములా వాడలేరు మీరు. ఇప్పుడైనా ఇంకో 1000 సంవత్సరాల తర్వాత అయినా, ఇంకో 1000 సంవత్సరాల తర్వాత అయినా అదే మంత్రాన్ని వాడాలి మీరు. E=mc². ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకోవాలి అంటే హోమ్స్ లా V=R, లేకపోతే V=IR. ఇంకా మీరు కంప్యూటర్ కనిపెట్టండి, సూపర్ కంప్యూటర్ కనిపెట్టండి, మీరు ఏదైనా కనిపెట్టండి, ఫార్ములా అంతే. అలాగా గురువులందరూ రేపు కొత్త కొత్త గురువులు మనకి ఏం చెప్తారు ఏం చెప్పారో మనకి తెలియదు, కానీ గురువులందరూ మనకి చెప్పేది ఏంటంటే భాగవతంలో చెప్పబడింది, బేసిక్ ఫౌండేషన్. అందుకు ఈ విషయాన్ని మనం చేస్తున్నాం, మీకు అది అర్థం చేసుకోవాలి. ఆ మార్గంలో మనం వెళ్తున్నాం. ముందు వ్యక్తిగతంగా సద్బుద్ధి, ప్రపంచంలో సామూహికంగా దేవతా కార్యక్రమాలు, వీళ్ళందరూ కలిసి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు కొత్త మార్గదర్శనం చేయడానికి గురు చెప్తారు. ఇది ఈ యజ్ఞం యొక్క ఉద్దేశం. ఇది మార్గం, ఇది టైం టేబుల్, ఇది రూట్. ఆ రూట్ లో మీరు వెళ్తూ ఈ యజ్ఞం చేసుకోవాలి, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది మీకు. అంటే ఓ చోట కూర్చుంటే అయిపోతుందా మాస్టర్? నువ్వు పుస్తకం ముందేసి కూర్చుంటావు, జ్ఞానం వస్తుందా లేదా? అంతకంటే నువ్వు చూస్తే ఏంటో పుస్తకం టేబుల్ మీద పెట్టుకుంటావు, చూసేవాడికి ఏం కనిపిస్తుంది? నువ్వు కూర్చుని ఉన్నావు అని అంతే కదా. కానీ కూర్చుని ఉన్నావు కానీ యు ఆర్ డూయింగ్ సంథింగ్, ఏంటి? యు ఆర్ లెర్నింగ్ సంథింగ్, యు ఆర్ రీడింగ్ సంథింగ్, యు ఆర్ సీయింగ్ సంథింగ్. ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు మీరు ఆ పని చేయాలి, ఆ దర్శనం చేయాలి మీరు ఆ యజ్ఞకుండలో. అందువల్ల పూర్వకాలం వాళ్ళు ఆ యజ్ఞంలోంచి మనుషులు బయటకు వచ్చారు, ఆ యజ్ఞకుండం నుంచి పాయసం బయటకు వచ్చింది. పుత్రకాయ అదేం హరికథలు ఏం కాదు, మీకు వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఆసక్తితో చేస్తే. మనం ఇక్కడ యజ్ఞాహుతులు వేస్తూ ఉంటాం, పక్కవాడితో మాట్లాడుకుంటూ ఉంటాం. నేను ఇక్కడ చూశాను చాలా మంది ఇవాళే ఇప్పుడే అంటే యజ్ఞం చేస్తున్నావు అని భ్రమలో ఉన్నావు నువ్వు. అంటే అది ఎలా ఉంటుంది అంటే నేను చదువుకుంటూ ఉంటాను ఒంగోలులో. పైన చాలా మంది ఏం చెప్తారంటే కింద మాట్లాడి చదువుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకండి అని. పాపం వాళ్ళు పైకి వస్తారు. వస్తే నేనేం చూస్తూ ఉంటానో మీకు తెలిసిన మీరు చేయకండి, టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటాను, చేతులు పుస్తకం ఉంటుంది. వాళ్ళు పైకి వస్తున్నారు అనేస్తారు కదా, నా దృష్టి ఎక్కడ ఉంటుంది? వాళ్ళు పైకి రాకపోతే నా దృష్టి ఎక్కడ ఉంటుంది? ఇంతకీ నేను చదువుతున్నట్ట చదవనట్ట చేత అర్థమైందా? మీరు ఎక్కకుండా దగ్గర కూర్చున్నప్పుడు పక్కవాడు ఏం చేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు ఏ మార్గంలో వెళ్తున్నారు. ఒకే రోజు టెస్ట్ పెడతారు కాలేజెస్లో. కామర్స్ వాళ్ళకి అదే రోజు టెస్ట్ ఉంటుంది, కెమిస్ట్రీ వాళ్ళకి అదే రోజు టెస్ట్ ఉంటుంది కదా. యూనివర్సిటీ టైం టేబుల్ ఎలా ఇస్తారు? డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏం లేవుతాయి, ఒకే టైం టేబుల్, ఒకే టైం, 3 అవర్స్ టైం. ఎవరికి సంబంధించిన వాడు రాసుకుంటాడు. అలాగే ఈ యజ్ఞకుండంలో మీరు అసలు ఏం నేర్చుకుంటున్నారు? ఈ యజ్ఞం వాళ్ళు ఏమో మీ కోరికలు అన్ని తీరిపోతాయి, నువ్వేం చేయట్లేదు, నువ్వు యజ్ఞకుండం దగ్గర కూర్చుంటే చాలు అనిపిస్తుంది. యజ్ఞకుండం దగ్గర కూర్చుని మాకు ఏమీ రాలేదు అంటే ఋషులైనా తప్పు చెప్తూ ఉండాలి, లేకపోతే మనమైనా ఋషులు తప్పు చెప్పరు అన్న నమ్మకం ఉంది కనుక మన గురువులు. తప్పు ఎక్కడ జరుగుతుంది? మనలో జరుగుతుంది. మీరు ఈ మూడు మర్చిపోకండి. ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞం అలా డెవలప్ చేయబడింది. మొట్టమొదట గాయత్రి యజ్ఞము. గాయత్రి యజ్ఞంలో ఉద్దేశించండి మీకు సద్బుద్ధి రావాలి, లేకపోతే ఇందాక నేను చెప్తాను కదా, నా కన్ను పోతే వాటికి 2 కన్నులు పోతాయి. చివరికి ఇంత తపస్సు చేస్తే ఇంకా జరిగింది ఏంటంటే ఒకడు ముక్కన్న లేని వాడయ్యాడు, ఒకడికి 2 కళ్ళు పోయాయి, మళ్ళా క్షమించలేవాళ్ళు. ఇంకా సద్బుద్ధి లేనప్పుడు నువ్వు ఖచ్చితంగా మంచి కోరిక కోరలేవు. యూ డోంట్ థింక్ యూ కెన్ డూ ఇట్. అసంభవం. ముందు కరెక్ట్ అప్రోచ్ ఉండాలి టువర్డ్స్ లైఫ్. అందుకని గాయత్రి మంత్రం ఈజ్ ఎ మస్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరెవరు కూడా గాయత్రి మంత్రం చేయటం మానకండి. ఇదంటే బేసిక్ అది, నువ్వు బేసిక్ లేకుండా పరీక్షకు వెళ్తావు, పెళ్లి తీసుకెళ్ళలేదు. రాయి పరీక్ష ఎన్ను అంటూ ఉంటూ ఏదో ఒకటి రాస్తావు. ఏమీ లేకపోతే నేనేం చదువుకు రాలేదండి, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ అండి, దయచేసి నన్ను పాస్ చేయండి అనైనా రాయటానికి చెంది ఉండాలి. మన అదృష్టం బాగుంటే ఎగ్జామినర్ గారు మార్కులు కొన్ని వేశారు, నేను అలాగా అలా రాసిన ఉన్నాయి, మార్కులు వేసినవి ఉన్నాయి, మినిమం మార్క్స్ ఇచ్చి పాస్ చేశాను. వాళ్ళ బాధ వినలేక చదవలేక నేనే చేసేస్తా. ఇంక ఇప్పుడు ఇల్లు చెప్పుకోవచ్చు ధైర్యంగా అంటే ఇప్పుడు నన్ను ఎవరు కట్టుకోలేడు. ప్లస్ ఏ సంవత్సరం ఏ పేపర్లో అలా చేశానో నేను చెప్పలేదు కదా, వాళ్ళు వెతుకు కావాలి. ఇప్పుడు ఎందులో ఇచ్చాను మార్కులు నేను, కానీ వేసా. కానీ అది రాయాలన్నా ఏం కావాలి, పెన్ను కావాలి, సద్బుద్ధి. ఆ సద్బుద్ధి మీ అంతటా మీకు రాదని గుర్తుంచుకోండి. అది ప్రేరేపించబడాలి, ఇండక్టివ్ ఎఫెక్ట్ అది, డైరెక్ట్ ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు ఒక ఇనుము అయస్కాంతంగా మారాలి అంటే ఈ సాధితుంది ఇండ్యూస్డ్ బై సమ్ హయ్యర్ పవర్, సమ్ ఇండ్యూస్ హ్యావింగ్ మ్యాగ్నెటిక్ పవర్, ఇండక్షన్. అది ఈ గాయత్రి మంత్రము సూర్యుడి యొక్క ఇండక్టివ్ ఎఫెక్ట్ తో మనకి సద్బుద్ధి వస్తుంది. ఎలా వస్తుంది వస్తుంది అది వేరే సైన్స్, అది మనం డిస్కస్ చేసుకోకల్లా. కానీ పాయింట్ అర్థమైంది కదా. ఇంకొక మీరందరూ కూడా మనం నిజంగా మీకు కోరిక ఉంది, మీ వ్యక్తిగతమైనటువంటి కోరికలు ఎలాగో తీరుతాయి ఇక్కడ, దాని గురించి నేనేం పెద్ద గాభన పడుకోవాలి, నాకు ఈ బాధలు ఉన్నాయి ఆ బాధలు ఉన్నాయని. ఇంకంటే ఒక కలెక్టర్ ఒక చోటకి వెళ్తాడు, కలెక్టర్తో పాటు డ్రైవర్ వెళ్తాడు. కలెక్టర్ తింటాడు తిండమని తెలియదు, కానీ డ్రైవర్ మాత్రం బాగానే తింటాడు. కలెక్టర్ గారే డ్రైవర్ కనుక కదా. అలాగే సూర్యుడు గారు ఏం చేస్తారో మనకి తెలియదు, కానీ సూర్యుడి గారితో లింక్ పెట్టుకుంటాం కనుక మన కోరికలన్నీ గ్యారంటీగా తీరిపోతాయి. మీరు కోరికల గురించి వరి కావద్దు. మీరు వరి అవ్వాల్సింది ఏంటంటే ఆ గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిష్ఠి చేయగలిగేటువంటి మంత్రంగా ఉపయోగించుకోగలిగాడు. మొత్తము రామాయణంలో ఉన్నటువంటి రఘువంశీకులందరూ కూడా ఆ గాయత్రి మంత్రంతోనే ఇచ్చామృత్యుని పొందగలిగారు. ఆల్ రఘువంశంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఇచ్చామృత్యే. ఒక రాముడే చచ్చిపోవటం మర్చిపోయాడు, నువ్వు కట్టలతో తెలీదు, మరి తెలుసుకోవాలి అక్కడ అంత కట్టుబడి అనుకుంటారు. నేను ఈ సంఘాట డై అప్పుడు ఇముడు గారు పాపం కిందకి దిగొచ్చి నాయన నువ్వు చచ్చిపోవాలి లేకపోతే కొంపలు ఎండుకోలేదు. దిస్ ఈజ్ నాట్ ద టైం ఫర్ అక్కడ హైదరాబాద్ లో December 3 2 నుంచి కొంతమంది వ్యక్తులు కలిసి అమృతత్వం గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు అమరత్వం రావాలి, కానీ రామాయణ కాలంలోనే అమరత్వం వచ్చేస్తే అక్క అలా రాకూడదు. వాళ్ళు మాట్లాడుకోరు ఎవరు, మనం అప్పుడు వస్తే వస్తుంది సాకపోతే రాదు. మీ బిడ్డ అన్నది యముడికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు ముందు లక్ష్మణుడు రాముడి దగ్గరికి వెళ్ళటానికి, ఈజ్ వెరీ బిజీ మ్యాన్ అన్నాడు. మీరేమో వాడు ఎప్పుడు పెట్టుతారా అని మనం భయపడుతుంటే ఎంతసేపు మనం ఇంటర్వ్యూ ఇస్తే ఆయన వస్తే వెళ్ళాలి ఆయనతో కలిసి. గాయత్రి మంత్ర ఉపాసకులు వాళ్ళందరూ కూడా సూర్య మంత్ర ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా వాడు చనిపోవాలనుకుంటేనే చనిపోతాడు తప్ప లాభే కావడు. కానీ మనకు ఆ శక్తి ఇప్పుడు వస్తే ఇతరు కొన్న రోజులు ఎన్నిసార్లు చచ్చిపోవాలనుకుంటామో, మీరు ఎంతమంది చనిపోవాలని కోరుకుంటూ ఉంటారో మీరు చచ్చా అనమాట. ఇప్పుడు అది నిజంగా జరగటం మొదలైతే సద్బుద్ధి లేక ఆ సద్బుద్ధి గాయత్రి మంత్రంతో వస్తుంది అని చెప్తూ ఉంటే ఇన్నేళ్ల బట్టి మనం గాయత్రి మంత్రం చేసుకుంటున్న రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏమిటి అనేది క్వశ్చన్ చేసుకోవాలి మనం. అందులో ఎస్పెషల్లీ గాయత్రి మంత్ర సిద్ధి పొంది గాయత్రి మంత్రం గురించి రిజల్ట్ చెప్పిందంతా కరెక్టే అని నిరూపించిన వ్యక్తి సంరక్షణలో ఉన్నప్పుడు. టీచర్ లేదనుకోండి, ఓకే మనం చెప్పేవాళ్ళు లేరు. కానీ శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి భూమి మీదకి దిగి మన మధ్యనే ఉంటూ ఇంకో 200 సంవత్సరాల వరకు నేను ఉంటాను, ఈ ప్రామిస్. కుండలిని శక్తి ఎవడైనా నేర్చుకోదలుచుకుంటే నేను స్వయముగా వచ్చి కుండలిని శక్తి నేర్పుతాను అనే ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు గాయత్రి మంత్రం మనకు ఫలకపోవటానికి ఏకైక కారణం ఏంటంటే గాయత్రి మంత్రోచ్చారణ చేస్తున్నాం తప్ప గాయత్రి మంత్ర అర్థము భావన చేసుకోవటం లేదు. వేర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇంటు ప్రాక్టీస్. గాయత్రి మంత్రాన్ని మీరు ప్రాక్టీస్ లో పెట్టాలి. అది ప్రాక్టీస్ లో పెట్టాలి అంటే కెమిస్ట్రీ వాడు కెమికల్ నాలెడ్జ్ ని ప్రాక్టీస్ లో పెడతాడు అంతే కదా. దట్ ఈస్ వై హీస్ కాల్డ్ ఫినిష్. కానీ వాడు ఫినిష్ అవడానికి ఎన్ని సంవత్సరాలు చదువుతాడు? ఎన్ని ప్రాక్టికల్స్ చేస్తాడు? వాడు చేస్తే కదా దాన్ని ప్రాక్టికల్ గా చేయగలుగుతున్నాడు. మనం గాయత్రి మంత్రంలో థియరీ ఏం నేర్చుకున్నాం, ప్రాక్టికల్స్ ఏం చూసాం, ఏమి చేయాలి. ఫార్ములా ఒకటి ఎంత పెట్టాం, ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్, ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్, ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్. న్యూక్లియర్ ఎనర్జీ ఏమొస్తుంది మీకు? ఎప్పుడు వస్తుంది న్యూక్లియర్ ఎనర్జీ? ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అంటే ఏంటో తెలియాలి. తెలియాలంటే చదవాలి. చదివినా సరిపోదు, చదివేకేంటి అది ఆచరించాలి. అంటే గాయత్రి మంత్రాన్ని నేను ఆచరిస్తాను అని చెప్పటమే జన్మదిన సంస్కారము. జన్మదిన సంస్కారము అంటే నువ్వేం చేస్తావు అంటే నేను గాయత్రి మంత్రాన్ని ఆచరిస్తాను, అందుకే గాయత్రిని సాధారణంగా పంచముఖి గాయత్రిగా చెప్తామంట. అంటే గాయత్రి దేవికి ఐదు ముఖాలు ఉన్నాయి మాట్లాడి, మీరు చెప్పిన దానికి ఒకే ముఖం ఉంది గురువు గారికి, మీరేమో ఏడు ముఖాలు ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే దేవతల ముఖాలు మాట్లాడుతున్నారు మీరు. ఒక వ్యక్తిని మనము బహుముఖి ప్రజ్ఞాశీలి అంటాం. అంటాము ఒక వ్యక్తిని బహుముఖి అంటాం కదా. అంటే వాడికి ఎన్ని ముఖాలు ఉన్నట్టు? బహుముఖి అంటే గాయత్రి కంటే ఎక్కువ ఉండాలి అంటాయా? అది అంచేత ఇక్కడ గాయత్రి మంత్రం కూడా ఐదు రంగాలలో మీకు ఉపయోగపడాలి. అంచేత జన్మదిన సంస్కారం చేయించుకున్నటువంటి వ్యక్తి దేశం నుంచి ఉంటే అతనికి ఒక తల ఎలాగో ఉండే, ఇంకా ఏం చేస్తాం మనం? నాలుగు తలకాయలు కలుపుతాం మనం. అంచేత అక్షింతలు తీసుకోమా. కలర్డ్ అక్షింతలు ఉన్నాయా లేకపోతే ఏదైనా తీసుకోయం కదా? లేదు అక్షింతలు పుష్పాలు తీసుకుని నాతో పాటు చెప్పు. ఓ శ్రేయస పథే చరిత్యామి, నా జీవితాన్ని కళ్యాణప్రదమైన ప్రపంచానికి మంచి చేసే మార్గంలో నడిపిస్తాను. అది నిలవేసి అక్షింతలు తీసుకుని పృథ్వీ గ్రహాన్ని తలుచుకో. పృథ్వీ గ్రహానికి రెండు లక్షణాలు ఉంటాయి, సహనము, క్షమ. అంతేత నా జీవితంలో ఈ రెండు లక్షణాలు ఉంచుకోవాలి. ఒకటి సహనము, రెండు క్షమించేయడం. జిల్లేళ్ళమూల అమ్మ దగ్గర ఓ విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఆ విచిత్రమైనటువంటి సంఘటన ఏమిటి అంటే, ఓ చిన్నపిల్లవాడిని అమ్మ ఆశీర్వాదంతో కొడితే అమ్మ దర్శనాన్ని తీసుకొచ్చారు, అమ్మ ఊళ్ళో పెట్టారు. చిన్నపిల్లలకి ఏం తెలుసు ఏం చేయాలో, అమ్మ అప్పుడే స్నానం అది చేసి కూర్చుని ఉంది సింహాసనం మీద, పిల్లవాడిని తీసుకుని వచ్చారు. ఇప్పుడు అమ్మ మీద ఇప్పుడు వచ్చారు. ఇంకందరూ కాపురా పెడితే వాళ్ళు లేచిపోయి వీళ్ళు నీళ్ళు ఈ లేచిపోయి సేవ చేయటంలో ఏం చేస్తారంటే అన్ని ఇటు తన్నేసి అటు తన్నేసి ఇంకా గందరగోళం క్రియేట్ చేస్తాం మన హెల్త్ కేర్. అదే చేశారు ఇక్కడ. అమ్మ మీద వచ్చి వచ్చేది వాడు ఆ చిన్న కుర్రాడు అపచారం జరిగిపోయింది, గందరగోళం జరిగిపోయింది అని. సరే ఎంతసేపు కష్టత చేత ఆపింది వాళ్ళని. అది సరే నాన్న, మీరు ఎవరి మీద ఉత్తుకొస్తారు పెద్దవాళ్ళు మీరు అని అడిగింది. ఎవరి మీద ఉత్తుకొస్తాం మనం? మీ అమ్మాయిగా పృథ్వీ. పృథ్వీతత్వం ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అవేర్నెస్ నేను తెచ్చుకుంటాను అని అర్థం. అంతేకాక పృథ్వీ గ్రహానికి అక్షింతం పెడేసి పక్కన పరిస్థితి లాభంగా అంతట పృథ్వీ గ్రహానికి మంత్రం చదువుకో. ఓ మనోజ్యోతి జుషతాం ఆదిత్య బృహస్పతి యజ్ఞమిమం తనోత్వరిష్టం యజ్ఞగుం సమిమం దధాతు విశ్వేదేవ ఇహ మాదయతాం. ఓం ప్రతిష్ట, నేను నా జీవితంలో సహనము తెచ్చుకుంటాను. తెచ్చుకుంటా ఎవరిని అనవుగా అందరినీ నేను క్షమించేస్తాను. ఈ రెండు గుణాలు నా జీవితానికి మూలాధారమవుతాయి. తగిలిలో వచ్చి మళ్ళీ తీసుకో. ఇప్పుడు జలతత్వానికి, జలతత్వం ఏం చేస్తుంది? చల్లదనం ఇస్తుంది, పవిత్రత ఇస్తుంది. అంతేత నా జీవితాన్ని పవిత్రంగా ఉంటాను, ఇతరులకి చల్లదనం ఇస్తాను. అది మన లైఫ్ లో వచ్చినప్పుడు గాయత్రి మంత్రం పలుకుతుంది మీకు. అంతేత ఓం పరమార్థమివ స్వార్థం మనిషే, నేను పవిత్రంగా ఉంటాను, ఇతరులకి చల్లదనం ఇస్తాను. అంతేత ఇరిటేట్ అయిపోయి వాళ్ళని దక్కేసి బతేసి అది చేస్తావు అనుకో, నువ్వు పాపం అంటే చిక్కుదాడు, ఇట్లా ఎక్కేం చేస్తావు గుర్తుంచుకో. దాని తర్వాత మూడోది ఓం అగ్ని జ్యోతిర్ జ్యోతిరగ్ని స్వాహ సూర్యో జ్యోతి జ్యోతిర్సూర్య స్వాహ అగ్నిర్వచ్చో జ్యోతిర్వచ్చ స్వాహ. అగ్ని, అగ్ని ఏం చేస్తుంది? ఎప్పుడు హుషారుగా ఉంటుంది. పక్క వాడు నాతో కలవటం లేదు, నేనేం చేయటం లేదు, వాడు వస్తే కానీ నేను ఎలా కాలేజీకి వెళ్తాను, వాడు వస్తే కానీ నేను ఎలా చదువుకుంటాను, కానీ ఎవడు నేను ఒక్కడిని టీవీ ఎలా చూస్తాను అండు కదా. నిన్నంటే నేదురా, అసలు మామూలుగా చెప్తున్నాను. అంతే అగ్ని ఏం చేయాలి? ఒక్కడు పైకి వెళ్ళిపోతే ఉత్సాహంతో ఆనందంతో ఆ ఉత్సాహం తెచ్చుకోవాలి. జీవితంలో మనం చాలా తొందరగా నిరాశపడిపోతాం. ఒక్కసారి ఏదో మనం అనుకున్నది జరగలేదనుకోండి, నీరసం వచ్చేస్తుంది. అప్పుడు నేను ఈ ఏరియాలో ఆవుట్ వేశాను, నేను చాలా ఉత్సాహంగా పనిచేయాలి, బాగా ఉత్సాహంగా చదువుకోవాలి అని నిర్ణయించుకోవాలి. దాని తర్వాత అగ్ని ఏం చేస్తుంది? తను ఉత్సాహంగా ఉంటూ పక్క వాళ్ళకు ఉత్సాహం ఇస్తుంది. అగ్ని పక్క వాళ్ళకు కూడా అనిపించాలి. ఇంకేత నువ్వు ఎంత ఆనందంగా ఉత్సాహంగా చదువుకుంటున్నావో, నీ పనులు చేసుకుంటున్నావో, అమ్మకి సహాయం చేస్తున్నావో, స్నేహితుడికి సహాయం చేస్తున్నావో, అంత ఆనందంగా కూడా ఆ లక్షణాలు ఇతరులకు ఇవ్వాలి. అంటే అగ్ని ఏం చేస్తుంది? ఉత్సాహం ఉండాలి, ఇంకోళ్ళకి ఉత్సాహం ఉండాలి. అంతే తప్ప ఇంకోళ్ళ వల్ల నువ్వు నేర్చబడిపోకూడదు. నేనేది ఇంత పెద్ద కార్యక్రమం చేద్దాం అనుకున్నాను, మాస్టారు ఒక్కరు రాలేదు. రాదు, నువ్వున్నావుగా, నువ్వు చేసుకో. ఎంత హాయో అందరూ వస్తే తప్ప వాళ్ళందరికీ మనం సేవ చేస్తూ కూర్చోవాలి. ఎవరూ రాలేదనుకో, మనమే చేసుకుంటాం హాయిగా. అర్థమవుతుందా? అంతటి అగ్ని ఏం చేస్తుంది? ఉత్సాహం ఇస్తుంది. ఆ ఉత్సాహాన్ని నువ్వు ఇతరులకు ఇవ్వాలి తప్ప నువ్వు ఇంకోళ్ళ వల్ల నిరుత్సాహపడకూడదు. అంతటి సచేతకి నేను ఉత్సాహంగా ఉంటాను, నిరంతరము ఉత్సాహంగా ఉంటాను స్వాహ. నాలుగు తీసుకో. వాయు ఓం వాయు వ్రతపతే వ్రతం తెరిచామి. ఈ వాయువు ఏం చేస్తుంది? తన సుగంధాన్ని ఎంతెంతో దూరం తీసుకెళ్ళిపోతుంది. ఈనాడు ఈమెయిల్స్, మొబైల్స్ ఇవన్నీ వస్తాయి కనుక మనం తీసుకున్నటువంటి ఈ సంకల్పాలు, ఈ జ్ఞానాన్ని మనము మనతోటి ఉంచకుండా వాయువు ఎలా వస్తే సుగంధాన్ని అన్ని చోట్లకి తీసుకెళ్తుందో అలాగే నేను తీసుకెళ్తాను. ఇంకొక నేను చెప్తాను, నా జ్ఞానాన్ని నా విజ్ఞానాన్ని అందరినీ నేర్పుతాను స్వాహా. దాని తర్వాత ఆకాశతత్వం. ఆకాశంలో ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం ఏంటంటే వాక్, మాట్లాడే శక్తి ఆకాశంలో వస్తుంది. అందుచేత నా వాక్ని ఇతరులకి ఉత్సాహం కలగజేయటానికి ఉపయోగిస్తాను తప్ప ఇతరుల్ని పెట్టడానికి ఉపయోగించను. ఎక్కువ పరిస్థితుల్లోనూ ఇతరుల్లోని తప్పు ఎంచడానికి నేను ఉపయోగించను అనే సంకల్పం. వాక్ని పవిత్రంగా ఉంచుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఇతరులకి ఉత్సాహపరచడానికే వాడాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ డాంపనింగ్ ఎఫెక్ట్ రాకూడదు వాక్ వల్ల. దాన్నే మహాభారతంలో కృష్ణ సారథ్యము, శల్య సారథ్యము. అర్జునుడిని ఖచ్చితంగా చంపేయగలిగేటువంటి శక్తి ఉండి శల్యుడి మాట విని చచ్చాడు. అసలు నేను యుద్ధం చేయలేను, బాబాయ్ నేను పారిపోతాను అనేటటువంటి వాడు యుద్ధం చేసి గెలిచాడు. అంతేత నా వాక్యని కృష్ణ సారథ్యంలో స్మరుతాను. నువ్వు చెప్పిందే చేస్తాను, అదే వద్దులే నువ్వు చెప్పిందే చేస్తాను వద్దు, మరేం చేయాలి? వాక్శక్తిని మంచి ఇతరులకి చెప్పటానికి, ఇతరులకి ఉత్సాహం కలిగజేయటానికి వాడుతాను. స్వాహ కూర్చుని మూడు ఆకులు వేసి అద్య డిసెంబర్ 3వ తారీఖున హైదరాబాద్ లో శ్రీవత్స గోత్రోత్పన్న సుకృత నామాహం మమ జన్మదినోత్సవ సంస్కార సిద్ధ్యర్థం మంచి పని జరుగుతున్నప్పుడు శంఖానాదం జరుగుతుంది. మనమే శంఖానం చేయగలే దేవతలు ప్రార్థిస్తున్నప్పుడు సంస్కార సిద్ధ్యర్థం దేవానాం సిద్ధ్యర్థం దేవ దక్షిణాంతర్గతే 3 కండిషన్స్ నువ్వు ఇప్పుడు దేవదక్షిణగా ఇస్తున్నావు. ఇస్తున్నావా? మొట్టమొదటి ఓం శ్రేయస్కథే చరిష్యామి స్వాహ, నేను మంగళకరమైన మార్గంలోనే వెళ్తాను, అంటే కొద్దిగానే లేస్తాను. నాన్న లేపినా అమ్మ లేపినా లేస్తే లేచిపోతాం అనమాట. లేవగానే ఏం చేయాలి? 1 లీటర్ నీళ్లు తాగాలి. తాగాక ఆసనాలు ప్రాణాయామాలు చేసుకోవాలి. అది నువ్వు నిర్ణయం తీసుకోవాలి. దీని ముందు అది ఒకరు ఎలాగో చేస్తున్నావు చేసుకోదని. 2, ఓం పరమార్థమివ స్వార్థమనిస్తే స్వాహ, అందువల్ల నేను డాక్టర్నయ్యి చాలా మందికి నిస్వార్థ భావంతో తగిన ఫీలింగ్ తీసుకుంటూ సేవ చేస్తాను. స్వాహ. ఓం మహాత్వాకాంక్షితం విధాస్యామి. ఈ గురువుల యొక్క పరమార్థాన్ని సాధించటానికి, పరమార్థాన్ని నా జీవితాన్ని అర్పిస్తున్నాను. ఇప్పుడు మీకు ఆశీర్వచన మంత్రాల తర్వాత పడితే ముందు వీళ్ళది కూడా ఇక్కడనే వివాహ దివోత్సవము లేచి నుంచొని ఇక్కడ 7 ఇంటి పెట్టండి, కాస్త దూరంగా పెట్టాను నిప్పు మీద. మీరు అక్కడ నుంచి ముందు మీరు ఒక ఘోషణ చేయాలి. ఓం ద్విశరీరం ఏక ప్రాణం భవిష్యామి. మేము 2 శరీరములు ఒకే ప్రాణమై ఉండగలము. ఇప్పుడు గాయత్రి మంత్రం అందరూ చదువుతూ ఉంటే ఒకళ్ళు వృత్తులు లేచి అర్చింతలు పుష్పాలు వాళ్ళ కొంకు కట్టేయండి. చూడండి గాయత్రి మంత్రం. ఓం భువ స్వాహ. Hey.
ఆశకు పూలు అక్షింతలు బతుకు పైసలు దొరికా దొరికితే ఎక్కడైనా పర్వాలేదు ఎక్కడికి వెళ్ళిపోయారు. తీసుకోండి పాణి గ్రహణము. అది నేను మంత్రం చదువుతున్నంత వరకు చేతులు ఊపాలి. అది ఓ మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడ ధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయ తరోహి. ఏంటి ఎవరి చేతులు ఉన్నది ఇంతేనా? ఇప్పుడు పతి ప్రతిజ్ఞలు చెయ్యి. అలాగే పెట్టుకుని ప్రతిజ్ఞ చేయాలి. అతిథికి వాళ్ళ చేతు వాళ్ళ ముందు నువ్వు ప్రతిజ్ఞ చేస్తున్నావు. నేటి నుండి నా ధర్మపత్నిని నా వ్యక్తిత్వమును కలిపి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. నా సగభాగంగా ధర్మపత్నిని మైసూర్ మసాలా దోశ తింటున్నప్పుడు కూడా జట్టు ఎద్దుకుడు ఉంచుకునే ఆమెకి సహకరిస్తాను. ఆనందంగా గృహలక్ష్మికి జీవిత గమనములో అధిక ప్రాధాన్యతను కలగజేస్తాను. గృహ వ్యవస్థలో ధర్మపత్నికి ప్రాధాన్యతనిస్తే గివింగ్ ఇంపార్టెంట్ ఆదాయ వ్యయము అందు ఆమె సమ్మతి పొంది ఆమె ఒప్పుకుంటేనే నేను గృహస్థోచిత జీవితమును ఆచరిస్తాను. ఎందుకు అర్థం కాదు? అసలు చెప్పించా బయట దోశ చెప్పా ప్రసాద దోశ రైట్ చెప్పా తల్లి. ఆయన ఏదో అన్నాడు అని ఆనందించడం కాదు, నువ్వు చేయాలి. నా పతికి కుడి భుజంగా శ్రద్ధా వినయములతో వ్యవహరిస్తానని ప్రతిజ్ఞ చేయిస్తున్నాను. భర్త కుటుంబంలో ఉన్న వారందరినీ నా వారిగా భావించి సన్మార్గవర్తినిగా ఉదారతతో వారి సేవ చేస్తాను. సోమరితనమును వదిలేస్తాను. గృహ కార్యములను చాలా కష్టపడినట్లు నటిస్తూ చేస్తాను. భర్త ప్రగతి జీవిత వికాసములకు సముచిత సహకారాన్ని ఇస్తాను. అనవసరపు వ్యయము చేయక అవసరమయ్యే వ్యయము మాత్రమే చేసి
పతికి శారీరకముగా ఆర్థికముగా తోడుమీదగా ఉంటాను. ఇంకా సప్తపతిలో చూడండి, సప్తపతిలోకి వచ్చి ఒక బతకని లేదు, నువ్వు దాని మీద పెట్టి ఎప్పుడు బతకని లేదు, నువ్వు వెనకాతలో ఉన్నావు. తను ఏం చేస్తాడంటే తను ముందుకు వెళ్ళినప్పుడు ఆ అడుగులో నువ్వు అడుగు వేసుకో. ఇదేం కదా, ఓం కుటుంబం ఆదర్శం విధాత్యామి, కుటుంబ వాతావరణమును ఆదర్శవంతముగా చేస్తాను. ఓం పరమాత్మనే నమః. పరివారము కొరకు సంస్కారయుతమైన ఆహార వ్యవస్థ ఏర్పాటు చేసేదము ఇద్దరు కలిసి. అంటే ఏంటన్నమాట, ఇక్కడ మీ సంకల్పము సంస్కారవంతమైనటువంటి ఆహారం కుటుంబానికి ఇవ్వాలి. అది తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాము, నెక్స్ట్ డిస్కస్. కూర్చుందేనా, అది ఎక్కడ పెట్టమా, మీకు స్పష్టం అవుతుందా, అది ముందు పెట్టుకోలేదు పెట్టుకునేది, ఆ పెట్టుకునేది దాని మీద పెట్టి. నువ్వెంత అసలు ఇప్పుడు నీకు బతుకన మీద, ఆ బతుకన మీద ప్రత్యేకించగలవా, చూసుకో వీళ్ళతోనే లేకపోతే చాలా మంది వ్యక్తులు. అంటే ఏంటి, ఇప్పుడు మీరు కలిసి ఏం చేయబోతున్నారు, సంస్కారవంతమైనటువంటి ఆహారాన్ని కుటుంబానికి ఇవ్వబోతున్నారు. రెండో అడుగు, ఓం జీవ బ్రహ్మణాభ్యాం నమః. శక్తివంతులమై పరస్పరము శక్తి పొంది కుటుంబానికి శక్తి ఇస్తాము. అడగాలి నువ్వు, నీ అడగాలి ఇంపార్టెంట్. ఓకే, అడుగులో అడుగు వేస్తాం అన్నమాట, అంతకంటే ఏం లేకుండా. మూడవది, ఓం త్రిగుణేభ్యో నమః. ధన వృద్ధి కొరకు, ధన ఉత్పాదనతో పాటు వాటిని సద్వినియోగపరుచుకుంటాము. నాలుగోది, ముందు అది నూతి పదవి, ఓం చతుర్వేదేభ్యో నమః. పరివారమునకు సుఖము నిచ్చు ఆచరణలను చేస్తాము. ఓం పంచ ప్రాణేభ్యో నమః. ఆశ్రితులను ఆరోగ్యవంతులుగా సమున్నత సంస్కారవంతులుగా రూపొందించగలము. ఆరోగ్యము ఓం షడ్రతేభ్యో నమః. ఆరు ఋతువులకు అనుకూల వ్యవహారములను పరిస్థితులను ఏర్పరచుకుని మానసిక ప్రవర్తనలకు అనుకూలముగా వ్యవహరించగలము. ఓం సప్త ఋషిభ్యో నమః. పరస్పరము మిత్రభావము కలిగి కుటుంబంలో వారికి, మిత్రులకు సుసంస్కారము కలిగిన శుభమునిచ్చే వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దుకుంటాము. బయటకొచ్చింది, వచ్చేసాక భుజం మీద చేతులు వేసుకోండి, ఎదురెదురుగా తీసుకుని భుజం మీద చేతులు వేసుకోండి. నువ్వు భుజం మీద అంటే రెండు చేయాలి. ఓం అధికారాపేక్షయా
కర్తవ్యం ప్రధానం అనిచ్చే మేము కర్తవ్యములకు మాత్రమే మహత్వము ఇచ్చదము, ప్రాముఖ్యత ఇచ్చదము. మా అధికారముల గురించి ఆలోచించము. బొట్టు పెట్టుకోండి ఒకళ్ళకొకళ్ళు బొట్టు దండం తర్వాత బొట్టు పెట్టుకోండి. అత్తయ్య అక్కడే ఉంచుకోండి. మంత్రమం చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం పాపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. ఓం ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వేవేదాః. ఓం స్వస్తి నస్తాక్ష్యో హరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్ దధాతు. ఇంకా దండ తీసుకోండి. రాజు వచ్చి మొదటిది రెండు మంత్రాలు చదువుతూ వేస్తాను. ఓం ద్విశరీరం ఏక ప్రాణం భవిష్యామి. ఓం పరస్పరం సంభావయిష్యామి. అంటే రెండు శరీరాలు ఒకే ప్రాణంగా ఉంటాము, ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుంటాము. దానికి ఇవ్వడానికి కూడా ఇస్తాను. ఏమిస్తుందో చూద్దాం. ఓం కుటుంబం ఆదర్శం విధాస్యామి. కుటుంబాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాను. అధికారాపేక్షయ కర్తవ్యం ప్రధానం మనిషే. అంటే నా అధికారాలు ఏమిటి అని నేను అడగను, నా కర్తవ్యాలని పాటిస్తాను అని రిప్లై. రిమెంబర్ ఇట్. కూర్చోండి. ఇంకా అందరి చెట్లు అక్షంతలు ఇచ్చేయండి. అందరికి ఇవ్వండి. కాస్త అందరూ కూర్చున్న చోటు నుంచి గల్లయింది. ఒక్కొక్కళ్ళు వేయటానికి అంటే చాలా టైం పడుతుంది కదా. అందరూ అక్షంతలు తీసుకోండి. ఆల్ ఆఫ్ యూ బ్లెస్డ్. ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి కుటుంబాలుగా అందరూ మనం ఒకరినొకరికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే సమాజం ఆటోమేటిక్ గా మంచి మార్గంలో పడిపోతుంది. అంతేత మ్యారేజ్ డే నాడు ఈ సంకల్పాలు మనం గట్టి చేసుకుంటాం. మెయిన్ గా ఏంటంటే రెండు శరీరాలు ఉన్న ఒకే ప్రాణంగా ఉండాలి. ఒకళ్ళ ఆలోచనను ఒకళ్ళని గౌరవించుకుంటాం. కుటుంబాన్ని ఆదర్శంగా దిద్దుతాము. నా అధికారాలు ఏమిటి అని ఆలోచించాను. నా రైట్స్ ఐ డోంట్ ఆస్క్, ఐ విల్ డూ మై డ్యూటీ. ఇది మెయిన్ గృహస్థలో. అందరికి ఇచ్చారా? అది మా సుకృత కూడా గల్లయింది. ఆశీర్వచనాలు ఇప్పుడు ఇంటి ఆశీర్వచనాల మంత్రాన్ని సర్వస్థాయి కదా. ఇదే చదువుతాను చూడండి. అదే చదువుతారు ఆశీర్వచన మంత్రాన్ని. సరే అండి. లేవండి, లేచి లేచి వచ్చేయండి. అలా పైకి వెళ్ళిపోండి. ముందు ముందుకొచ్చేయండి. అలా రండి, లేచి పైకి వెళ్ళిపోండి. ధాతు